తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు ఇంటి బాగు
చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో ద్వితీయ మరియు తృతీయ సంవత్సరము చదువుతున్నాము. ఈరోజు మేము తీసుకున్న అంశం ఆధునిక వ్యవసాయ పద్ధతులలోని అధిక పోషక విలువలు కలిగిన పండ్లు మరియు కూరగాయలు. సంభాషణలోని పాత్రలు భార్గవి, సత్య, అభి, మౌనిక. రైతుగా సత్య, రైతు కూతురుగా భార్గవి, వ్యవసాయ ఇంజనీర్గా అభి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా మౌనిక. సంభాషణ.
మౌనిక మరియు అభి, అభి వాళ్ళ ఊరిలో పొలాలను చూస్తూ ఉంటారు.
అరే అభి, ఎలా ఉన్నావురా? చాలా రోజులు అవుతుందిరా నిన్ను చూసి.
హా అన్న, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
నేను కూడా బాగున్నారా. ఇంతకీ నువ్వు ఏం చదువుతున్నావు?
నాది వ్యవసాయ ఇంజనీరింగ్ అయిపోయిందన్న. అవునా అన్న, భార్గవి ఎలా ఉంది? చాలా రోజులు అవుతుంది తనను చూసి.
తను బాగానే ఉందిరా, తను ఇంటర్ పూర్తి చేసింది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ విశ్వవిద్యాలయంలో చేర్చాలి అని ఆలోచిస్తున్నా.
ఇంతలో భార్గవి వస్తుంది.
హే అభి, ఎలా ఉన్నావు? అవును, ఈమెవరు?
ఈమె నా స్నేహితురాలు మౌనిక. తను నేను చదివిన విశ్వవిద్యాలయంలోనే ఆహార విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
బేషమ్మా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు?
నేనిప్పుడు ఆహార సాంకేతిక నిపుణురాలిగా పనిచేస్తున్నా.
ఓహో, అలాగా అమ్మా, మరి మా ఊరికి ఎందుకు వచ్చినట్టు?
మీ ఊరిలో ఏ విధమైన వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు, వాటి వల్ల పంట దిగుబడి ఏ విధంగా ఉంది, అలానే మేము నేర్చుకున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులని ఇక్కడ ఉపయోగించవచ్చా అనే దాని మీద మీకు అభి అవగాహన కలిగిస్తాను అని అంటే వచ్చానన్నా.
నిజమారా అభి?
నిజమన్నా. మరియు దానితో పాటు మీరు పండించిన పండ్లు మరియు కూరగాయలని ఏ విధమైన పద్ధతిలో చేయాలి అనే విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాం. దీనినే ప్రాసెసింగ్ అంటారన్నా.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే ఎలాంటివి అభి?
అయినా అభి, రోజు ఈ మట్టిలోనే పంట పండించే మాకు ఇంకేం కొత్త విధానాల గురించి చెప్పావురా?
ఆ మట్టినే వాడకుండా కేవలం నీటిలోనే పండించి పండిస్తాం అని అంటే నువ్వు నమ్ముతావా అన్నా?
అదేంటి, అసలు మట్టి లేకుండా ఎలా పండిస్తారు?
అవును భార్గవి, మట్టి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. మొక్క ఎదుగుదలకి కావాల్సిన పోషకాలను మనం వాటికి అందించినా అవి పెరుగుతాయి.
అవునా అమ్మా? మౌనిక, పోషకాలు అంటే ఎలాంటి వాటిని అందిస్తారు?
ఆహార రసాయన శాస్త్రం ప్రకారం మొక్క ఎదుగుదలకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, భాస్పరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి స్థూల పోషకాలు, అలానే ఇనుము, మ్యాంగనీస్, జింక్, బోరాన్, క్లోరిన్, రాగి వంటి సూక్ష్మ పోషకాలు కావాలి. వీటిని మనం నీటిలో కలిపి ఆ నీటిని మొక్క మూలాలకు అందిస్తాం.
అంటే అభి, వీటిని ఎంతైనా కలపవచ్చా నీటిలో, లేకపోతే ఏమైనా పరిమితి ఉందా?
ఉంది భార్గవి. పోషకాలు ఎక్కువగా అయినా లేదా తక్కువ అయినా పంట అనేది పాడైపోతుంది. ఇది మనకు తెలిసిన విషయమేగా భార్గవి. ఎక్కువగా పోషకాలను మొక్కలకు అయాన్ల రూపంలోనే గ్రహిస్తాయి. ఇవి ధనావెలిత అయాన్లు మరియు రుణావెలిత అయాన్లు. వీటి యొక్క పరిమాణం అనేది మనం పండించే మొక్కకి బట్టి ఉంటుంది. ఉదాహరణకి టమాటా మొక్కని తీసుకుంటే ఇవి 3:1 ఉండాలి.
ఇంతకీ ఈ పద్ధతిని ఏమంటారు?
హైడ్రోపోనిక్స్ అంటారన్నా. దీని అర్థం మట్టి అవసరం లేకుండా నీటిలో మొక్కకు కావలసిన పోషకాలను కలిపి మొక్కకు అందించి పంటలు పండించడం.
కానీ అక్క, మామూలుగా మట్టిలో పండించే పంటకి మరియు ఈ హైడ్రోపోనిక్ పంటకి తేడా ఏంటి?
మామూలుగా మట్టిలో పెరిగే మొక్క కన్నా ఇది 50% త్వరగా పెరుగుతాయి, అధిక దిగుబడి అనేది ఉంటుంది. మనం వీటిని 99% సేంద్రియ పద్ధతుల్లో పండించడం జరుగుతుంది. తద్వారా మనకి సేంద్రియ ఆహారం అనేది సంవత్సరం అంతా లభిస్తుంది. దీనిని నీటిలో పెంచుతారు కాబట్టి వీటిని బంజరు, సారవంతం కాని వెంద్య భూములలో కూడా పండించవచ్చు.
చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా మంచి పద్ధతిని కనిపెట్టారు, షబాష్.
అన్నా, ఇదేం కొత్తగా కనిపెట్టిన పద్ధతి కాదు. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్, ఫ్లోటింగ్ గార్డెన్స్ ఆఫ్ ఎస్టీస్, ఇవన్నీ గ్రీకు ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. ఇప్పుడు చెప్పినవి హైడ్రోఫోనిక్స్ యొక్క ఉదాహరణలే.
ఇవన్నీ వింటుంటే మన చరిత్ర చాలా గొప్పదనిపిస్తుంది. మనకి తెలియని ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది కదక్క.
అంతేగా భార్గవి.
కానీ అవి రసాయన లేదా సేంద్రీయ ఎరువులు ఉపయోగించకుండా అయితే వీటిని పెంచడం కాదు కదరా.
ఎరువులు ఎందుకన్నా, మనం పోషకాలను మొక్కకి అందించాలి కాబట్టి ఎరువులు ఉపయోగిస్తున్నాం. కానీ ఆ పోషకాలనే మనం నీటిలో కలిపి మొక్క యొక్క మూలాలకు అందిస్తున్నాం. అలాంటప్పుడు మళ్ళీ ఎరువులు ఎందుకన్నా?
కానీ దీనివల్ల ఎక్కువ నీరు మరియు స్థలం అవసరం ఉంటుందో కదక్క.
అసలే కావు భార్గవి. దీని ద్వారా మనం 3 ఎకరాలలో పండించే పంటని కేవలం 1 ఎకరంలోనే పండించగలం. దీని ద్వారా ఎక్కువ పంటని పండించే అవకాశం అనేది ఉంది. అలానే ఈ నీటిని మనం మళ్లీ వాడవచ్చు. మట్టిలో పెరిగే మొక్క కన్నా ఇది కేవలం 20% నీటిని మాత్రమే గ్రహిస్తుంది, మరియు 20-25% ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
మళ్ళీ నీటిని వాడే విధానం ఏంటి రాబి, వివరంగా చెప్పు.
మనం మొక్కలని గొట్టలలో పెంచుతాం. ప్రతి గొట్టంలో ఒక డ్రైన్ పైప్ అనేది ఉంటుందన్న. నీటికి తిరిగి మళ్ళీ ట్యాంకి పంపడం ద్వారా మనం వాటిని మళ్ళీ వాడవచ్చు.
మరి ఆ గొట్టాల్లో మనం విత్తనాలు పెడతామా, లేకపోతే నారు మొక్కల్ని పెడతామా?
మనకి అనుగుణంగా ఆ గొట్టాలలో విత్తనాన్ని లేదంటే నారు మొక్కలను వేసి పెంచుకోవచ్చు.
ఇంతకీ హైడ్రోపోనిక్ సేంద్రీయ వ్యవసాయమా లేదంటే అకర్బన వ్యవసాయమా?
హైడ్రోఫోనిక్స్ అనేది అకర్బన విధమైన వ్యవసాయ పద్ధతి అన్న. ఎందుకంటే మనం మట్టిని ఉపయోగించము, మరియు అలానే నేల జీవులపై ఆధారపడము. మొక్కలకు అవసరమైన పోషకాలను మనం నేరుగా వాటి మూలాలకే అందిస్తున్నాం.
ఆహా, అలానా అమ్మా. అసలు ఈ హైడ్రోపోనిక్స్ పరికరాన్ని ఎలా తయారు చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది?
ఈ పరికరానికి తయారు చేయడానికి 10-14 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి. ఈ పరికరాన్ని తయారు చేయడానికి మనం ఒక పైప్, చిన్నవి పీవీసీ పైపులు, ప్లాస్టిక్ గొట్టాలు, ఒక పోషక ట్యాంక్, మనిఫోల్డ్ పైపులు, మరి ఒక పంపు ఉపయోగిస్తాం. ఇందులో పీవీసీ గొట్టాల పట్టిక క్రింద ఒక ట్యాంక్ ఉంటుంది, అందులో ఒక పంపు ఉంటుంది. ఒక మొక్కకి కావలసిన పోషక పదార్థాలను మనం పీవీసీ పైపులు, ప్లాస్టిక్ గొట్టాల ద్వారా పంపుని ఉపయోగించి పండిస్తాం. మనిఫోల్డ్ పైపుల నుండి ఆ పైప్ మీద ఒత్తిడి ద్వారా గొట్టలలోకి నీళ్ళని నింపుతాము. ప్రతి మొక్క మధ్య పోషక గొట్టానికి ఒక రంధ్రం ఉంటుంది. ప్రతి వీటి ద్వారా మొక్క మూలాలకి పోషకాలు అందుతాయి. మరియు ఈ ప్లాస్టిక్ గొట్టాలు 30-50 సంవత్సరాల వరకు నిలుస్తాయి.
మౌనికక్క, మరి చీడపురుగులు సమస్య ఉంటుందా, ఉండదా?
ఈ పద్ధతిని ఉపయోగించి చేయడం ద్వారా చీడపురుగుల సమస్య చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా మనం చాలా సులభంగా మొదటి దశలోనే అరకట్టొచ్చు. అదేలాగా అంటారా, హైడ్రోఫోనిక్స్ పంటలను మనం ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాము. తద్వారా మొదటి దశలోనే చీడపురుగుల సమస్యని నివారించవచ్చు.
మరి ఈ పద్ధతిని ఉపయోగించి మనం ఏమేం పంటల్ని పండించవచ్చు రాబి?
ఈ పద్ధతి ద్వారా మనం వివిధ రకాల పంటలని పండించవచ్చు. ఉదాహరణకి టమాటాలు, అన్ని రకాల ఆకుకూరగాయలు, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, గోంగూర, ముల్లంగి, స్ట్రాబెర్రీ, మూలికలు, క్యాబేజీ, లెట్యూస్, బేల్ మరియు బీన్స్, దోసకాయ మరియు కార్లే వంటి వాటిని పండించవచ్చు.
ఓహో, చాలా వాటిని పండించవచ్చు కదక్క.
హా, అవును భార్గవి.
మరి పంట పండడానికి వాంఛనీయ పరిస్థితులు ఉంటాయిగా, మరి వాటి సంగతి ఏంటి?
హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో ఉపయోగించే నీటి పిహెచ్ 5-7 వరకు మాత్రమే ఉండాలి.
అవును, పిహెచ్ అంటే ఏంటిదక్క?
పిహెచ్ అనేది హైడ్రోజన్ అయాన్ గాఢత. ఇది రసాయన ద్రవాల, ఆమ్ల లేదా క్షార స్థాయిల తెలియజేసేది.
మరి పిహెచ్ కొలవడానికి ఏమైనా పరికరం ఉందా? అవి
ఉంది కదా, అదే పిహెచ్ స్కేలు.
అంతేకాదు, వీటిని ఎక్కువగా ఇండోర్స్లోనే పెంచుతాం కాబట్టి సూర్యకాంతి కనీసం 8-10 గంటల వరకు కావాలి. అలానే పంటని చలికాలంలో పండిస్తే 50-70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ పంటని మనం ఎండాకాలంలో పండిస్తే 60-80 డిగ్రీల ఉష్ణోగ్రతను ఉంచాలి.
అసలు ఇలా హైడ్రోఫోనిక్ ఉపయోగించి పండించిన పండ్లకి మరియు మట్టి లేకుండా పండించే పండ్లకి రుచిలో కానీ లేదా నాణ్యతల్లో కానీ ఏమైనా తేడాలు ఉంటాయా?
ఎందుకుండవు, ఖచ్చితంగా తేడా ఉంటుందిగా భార్గవి. హైడ్రోఫోనిక్స్తో పండించిన పండ్లు మరి కూరగాయలు మట్టిలో పండించే వాటికన్నా రుచిగా ఉంటాయి, మరియు నాణ్యతగాను 99% పాలకూర హైడ్రోఫోనిక్స్ ఆకులు చెల్లుబాటు అయ్యేవి. మరియు వీటిని మట్టిలో పండించిన దానికంటే దాదాపు 40-45% ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఇలా రుచిగా ఉండటం వల్ల లెట్యూస్ని నేరుగా వంట చేయకుండా కూడా తింటారు.
కానీ అమ్మా, ఇలా పండించిన పంటల్లో పోషక కూర్పు ఏమైనా మారుతుందా? ఉందా?
బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా చేరడం వల్ల ఇవన్నీ అధిక పోషక నాణ్యతను కలిగి ఉంటాయి. ఈ వ్యవస్థలు అధిక యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉత్పత్తి పద్ధతి దృశ్య నాణ్యతను మరియు బ్రౌనింగ్ నియంత్రణను మెరుగ్గా నిర్వహించడానికి అనుమతిస్తుంది.
అసలు మట్టిలో పండించిన వాటికి మరియు హైడ్రోపోనిక్స్ గా పండించిన వాటికి పోషక కూర్పు ఎలా తేడా ఉంటుందో చెప్పు. అంటే ఏమేమో చెప్తావేంట్రా?
ఓహో, అలా కావాలా అన్న నీకు? అయితే చెప్తాం విను.
తులసిలో విటమిన్ సి, ఈ లిపోలిక్ ఆమ్లం, మొత్తం ఫినాల్స్, రోజ్మెరిక్ ఆమ్లం మట్టిలో పండించిన వాటికన్నా అధికంగా ఉంటాయి.
పాలకూరలో అయితే ఆల్ఫా టోకోఫెనాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి.
ఎర్ర మిరపకాయలలో కెరటినాయిడ్స్, క్యాస్పోరుబిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి.
చిలుకడ దుంపలో కెరటినాయిడ్స్, ఆస్కార్బిక్ ఆమ్లం, థయామిన్, ఆక్సాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం మరియు ట్రిప్సిన్ నిరోధకాలు అధికంగా ఉంటాయి.
స్ట్రాబెర్రీ మట్టిలో పండించిన దానికంటే 20% ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.
అబ్బా, ఈ పద్ధతి ద్వారా ఎంత పోషకాహారం మనకు వస్తుందో చాలా బాగుందిరా.
కానీ అక్క, ఇప్పుడు ఇలా పండించిన పంటకి తర్వాత ఎలా ప్రాసెసింగ్ చేస్తారు?
ఇలా పండించిన పంటని మనం మధ్యవ్యక్తులకు ఇవ్వకుండా నేరుగా ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకి ఇవ్వవచ్చు. వాళ్ళు వీటిని ముందుగా నాణ్యత పరీక్షను చేస్తారు. పెనిట్రోమీటర్ ఉపయోగించి పండ్లు మరియు కూరగాయల పరిపక్వత పరీక్షించబడుతుంది. పండ్ల రంగును రుచి గుర్తించడానికి కెలోరీమీటర్ ఉపయోగించవచ్చు.
అలా ఎంచుకున్న వీటిని వాళ్ళు శీతల గిడ్డంగిలో నిల్వ చేస్తారు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వీటిని ఉపయోగిస్తారు.
శీతల గిడ్డంగిలో పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది?
అక్కడ వీటిని తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉంచి వాటి యొక్క నిల్వ కాలాన్ని పెంచడం జరుగుతుంది. వాక్యూమ్ శీతలీకరణ వల్ల వీటి నిల్వ కాలం అనేది పెరగడం జరుగుతుంది.
అంటే అన్నిటికీ ఒకే ఉష్ణోగ్రత మరియు తేమ శాతం అవసరం ఉంటుందా?
లేదు భార్గవి. ఉదాహరణకి టమాటాలు తీసుకున్నావు అనుకో, వీటికి 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేస్తాము. అదే పాలకూర తీసుకుంటే దాదాపు 0 డిగ్రీల వద్ద నిల్వ చేస్తాం. అలా ప్రతి ఒక్క పంటకి వేరు వేరు వాంఛనీయ పరిస్థితులు ఉంటాయి.
అక్క, పంటని నిల్వ చేయడానికి కేవలం శీతల గిడ్డంగిని మాత్రమే ఉపయోగిస్తామా, లేకపోతే ఇంకా ఏమైనా పద్ధతులున్నాయా?
ఉన్నాయి భార్గవి. హైపోబారిక్ నిల్వ, జీరో ఎనర్జీ కూలింగ్ ఛాంబర్స్ వంటివి కూడా ఉపయోగించవచ్చు.
హైపోబారిక్ నిల్వన అంటే ఏంటమ్మా మౌనిక?
హైపోబారిక్ నిల్వ అనేది తగిన వాతావరణ పీడనం కింద పండ్లు మరియు కూరగాయల నిల్వను సూచిస్తుంది. తక్కువ శ్వాసక్రియ రేటు మరియు ఇథిలిన్ తరలింపు కారణంగా శీతలీకరణలో ఒత్తిడి తగ్గడం ద్వారా అనేక పండ్లు మరియు కూరగాయల నిల్వ కాలాన్ని పొడిగించవచ్చు. పండ్లు 15 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వద్ద మరియు 0.2 నుండి 0.5 వాతావరణ పీడనం వద్ద నిల్వ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇథిలిన్ స్థాయి మరియు ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి.
అంతేకాదు, అరటి పండ్ల మొక్క నిల్వ కాలం అనేది 0.55 వాతావరణ పీడనం వద్ద రెట్టింపు అవుతుంది. మళ్ళీ 0.33 వద్ద ఇంకోసారి రెట్టింపు అవుతుంది.
మరి శీతల గిడ్డంలో నిల్వ చేసిన వాటికి మరియు హైపోబారిక్ నిల్వన చేసిన వాటికి నిల్వ కాలంలో ఎంత వ్యత్యాసం ఉంటుందిరా అభి?
సాధారణంగా మనం శీతల గిడ్డంగిని నిల్వ చేస్తే పైనాపిల్కి 9 నుండి 12 రోజులు, అరటి పండ్లకి 10 నుండి 14 రోజులు, సేపుకి 60 నుండి 90 రోజులు, ఉల్లిపాయలకి 2 నుంచి 3 రోజులు ఉంటాయి. అదే హైపోబారిక్ నిల్వ చేయడం ద్వారా పైనాపిల్ 40 రోజులు, అరటి పండ్లు 90 నుంచి 150 రోజులు, సేపులు 300 రోజులు, ఇలా ఎన్నో పండ్లు మరియు కూరగాయల నిల్వ కాలం అనేవి పెరగడం జరుగుతుందన్న.
మరి జీరో ఎనర్జీ కూలింగ్ ఛాంబర్ సంగతి ఏంటి?
జీరో ఎనర్జీ కూలింగ్ ఛాంబర్ వాస్తవానికి భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. ఇది ఇటుకలు మరియు ఇసుకతో తయారు చేయబడిన ఒక చిన్న గది. ఇక్కడ రైతులు తాజాగా పండించిన ఉత్పత్తులను మార్కెట్కు రవాణా చేయడానికి ముందు నిల్వ చేయవచ్చు. ఇది బాష్పీభవన శీతలీకరణ సూత్రంపై పనిచేస్తుంది.
అభి, మరి ఇలా నిల్వ చేసిన వాటిని తర్వాత ఏం చేస్తారు?
ఇలా నిల్వ చేసిన తర్వాత వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి పంపడం జరుగుతుంది. అక్కడ వివిధ రకాల తిండి పదార్థాలను తయారు చేస్తారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎలాంటి పదార్థాలను తయారు చేస్తారు?
వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలను సేకరించి వాటి ద్వారా కెచప్స్, సాసెస్, క్యాన్డ్ ప్రోడక్ట్స్, రెడీ టు ఇట్ ఫుడ్స్ లాంటివి తయారు చేస్తారు. ఇప్పుడు మంచి నాణ్యమైన టమాటాలను ఉపయోగించి కెచప్స్ ని చేస్తాము మరియు లెట్యూస్తో రెడీ టు ఇట్ సలాడ్స్ లాంటివి తయారు చేస్తారు.
హైడ్రోపోనిక్ గా పెంచిన పండ్లు కూరగాయలు యొక్క ప్రభావం అనేది తయారు చేసిన ఆహార పదార్థాల మీద ఉంటుందా?
విత్తనం బాగుంటేనేగా చెట్టు బాగుండేది. అలానే నాణ్యమైన ముడి సరుకులు వాడితేనే మంచి రంగు రుచి కలిగిన నాణ్యమైన ఆహార పదార్థం తయారవుతుంది.
నువ్వు చెప్పింది మొత్తం ఏదో హాలీవుడ్ కథలా ఉందిరా అభి. అసలు ఇలా హైడ్రోపోనిక్స్ గా మొక్కలను పెంచే విధానం మన ఇండియాలో ప్రవేశపెట్టారా?
అయ్యో అన్న, మన హైదరాబాద్ లోని హైదరాబాద్ గ్రీన్ ఫార్మ్స్ వాళ్ళు ఇలానే పంటను పండించి వాటిని అమ్ముతున్నారు. ఎలాంటి కలుపు మొక్కల బాధ అనేది కూడా మనకి ఉండదు.
వీళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్ లోని అర్బన్ కిసాన్ ఫార్మ్స్ వాళ్ళు కూడా 2015 నుండే ఇలా హైడ్రోఫోనిక్ పద్ధతిలో పండించి అమ్ముతున్నారు.
ఓహో, వినడానికి చాలా బాగుంది అక్క.
కానీ రే అభి, మన ఊర్లో ఈ మధ్య మత్స్య వ్యాపారం చాలా బాగుందిరా, అందరికి లాభాలు వస్తున్నాయి. నేను కూడా అలా చేద్దాం అనుకుంటున్నారా, కానీ ఇటు వ్యవసాయం కూడా చేసుకోవాలి, ఎలానో అర్థం కావడం లేదురా.
అయ్యో అన్న, ఎందుకు బాధపడటం, ఒకటేసారి ఇటు వ్యవసాయం మరోవైపు చేపల పెంపకం రెండూ చేయొచ్చు.
అదేలారా.
ఆహా, ఉందిగా మన ఆక్వాపోనిక్స్ వ్యవసాయ పద్ధతి.
ఆక్వాపోనిక్స్ అంటే ఏంటి అభి?
ఆక్వాపోనిక్స్ అనేది హైడ్రోపోనిక్స్ తో ఆక్వాకల్చర్ అంటే జల వ్యవసాయం యొక్క జంట ఆహార ఉత్పత్తి వ్యవస్థ. ఇందులో రెండు ప్రధాన భాగాలు కలిగి ఉంటుంది. ఆక్వాకల్చర్ భాగం జల జంతువులను పెంచడానికి, మరియు హైడ్రోపోనిక్స్ భాగం మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తాం.
అంతేకాదు, చాలా ఆక్వాకల్చర్ వ్యవస్థల యొక్క క్లోజ్ సిస్టమ్ రీసర్క్యులేషన్ కారణంగా తినని ఆహారం లేదా చేపల వంటి జంతువులను పెంచడం వల్ల ఏర్పడే జల వ్యర్థాలు నీటిలో పేరుకుపోతాయి. ఇవి మొక్క యొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.
ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకేసారి ఒక ఇటు వ్యవసాయం అటు చేపల పెంపకం చాలా బాగుంది.
చాలా బాగున్నాయిరా, మీరు ఇద్దరు చెప్పే పద్ధతులు ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఎందుకు లేవన్నా, గాలిలో వేలాడుతున్న మొక్క వేల మీద పోషకాలు కలిపిన నీటిని చల్లి పండ్లు కూరగాయలను పండించే ఏరోపోనిక్స్,
పొగమంచు ద్వారా మొక్కలకు నీరు పోషకాలు మరియు ఆక్సిజన్ వంటి వాటిని అందించే ఫోగోపోనిక్స్,
ఇలా ఒకటేంటన్నా ఎన్నో రకాల ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి.
వారేవా అదిరింద్రా, ఇప్పటి నుండి నేను కూడా ఆధునిక పద్ధతులను ఉపయోగించి పంటలు పండిద్దాం అనుకుంటున్నా.
చాలా మంచి విషయం చెప్పావన్నా.
ఇంతలో అభి ఫోన్ రింగ్ అవుతుంది. అభి ఫోన్ మాట్లాడిన తర్వాత,
సరే అన్న, మరి అమ్మ తినడానికి రమ్మంటుంది, మేం వెళ్తాం మరి.
సరేరా, మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉందిరా.
ఇంతకి భార్గవి ఇప్పుడు ఇంజనీరింగ్ అన్నారుగా, మరి ఏం బ్రాంచ్ తీసుకుంటున్నావు భార్గవి?
ఇంకేందో, ఎందుకక్క, మనం తినే ఆహారం పండించే పంట గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. అందుకే మరి చదివిన విశ్వవిద్యాలయంలో ఆహార విజ్ఞాన శాస్త్రం లేకపోతే వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రం అయినా చేరుతా.
మంచి నిర్ణయం భార్గవి.
ఇంతకీ మీరు ఏ విశ్వవిద్యాలయం?
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.
ఈరోజు మనం ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లోని అధిక పోషక విలువలు కలిగిన పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్ గురించి, ముఖ్యంగా హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, ఫోగోపోనిక్స్ మరియు ఏరోపోనిక్స్ నూతన పద్ధతుల గురించి వివరంగా తెలుసుకున్నాము.
రైతు సోదరులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న ఈ చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమంలో యాసంగి కాలంలో మొక్కజొన్న సాగు, వాటి వివరాలను ఈ సంభాషణ రూపంలో మనం ఇప్పుడు విందాం. ఇందులో పాలు పంచుకుంటున్న విద్యార్థుల పేర్లు మరియు వారి పాత్రలు: అనుష కేసీసీలో అధికారిగా మరియు భార్య పాత్రగా, సిద్ర సురేష్ పాత్రగా, సంజన రమేష్ పాత్రగా, గౌతమ్ చిన్నోడు మరియు పై అధికారి పాత్రగా. మొక్కజొన్నను మనం ఆహారంగానే కాక దాన రూపంలోనూ, పశువులకు మేతగాను, పేలాలు మరియు బేబీకార్న్గా ఉపయోగించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీరణ 13.5 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 20.8 లక్షల టన్నులు మరియు దిగుబడి ఎకరానుకు 15 క్వింటాలుగా నమోదు చేయబడింది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక 100 నుంచి 120 రోజులు, మధ్యకాలిక 90 నుంచి 100 రోజులు మరియు స్వల్పకాలిక 90 రోజుల కంటే తక్కువ రకాలు అందుబాటులో ఉన్నాయి. సురేష్ మరియు రమేష్ ఇద్దరు రైతుల మధ్య సంభాషణ ద్వారా యాసంగి కాలంలో మొక్కజొన్న సాగు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ రమేష్ అన్న, ఎట్లున్నావు?
బాగానే ఉన్నారా సురేష, ఎట్లున్నావురా?
మంచిగానే ఉన్నా అన్న. ఇంట్లో అందరు క్షేమమేనా?
అందరు మంచిగానే ఉన్నారా.
మొన్నటిసారి వేసిన పంట దిగుబడి ఎట్లుందన్నా?
ఏ దేవుడు దయ వల్ల ఇంకంతా మంచిదేరా, మంచిగా వచ్చింది. అవును, నీరు కూడా బాగానే వచ్చిందని విన్నగా.
అవునన్నా. మరి ఈ యాసంగి కాలంలో ఏం పంట వేద్దాం అనుకుంటున్నావన్నా?
ఈసారి ఎప్పుడు లేని మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నారా?
అన్న, నేను కూడా అదే వేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు దీని గురించి, దీని యాజమాన్యం గురించి నాకు చక్కగా తెలియదన్నా. కొంచెం తెలిస్తే చెప్తావా నాకు?
మొత్తం కాకపోయినా ఇంకేదో కొంతవరకు అట్లా తెలుసురా నాకు కూడా.
అన్నా, మరి దీనికి ఎట్లాంటి నీళ్ళు కావాలన్నా?
దీనికి నీరు ఇంకా నల్లరేగడి నేలలు అయితే మంచి ఉంటుందిరా. గట్లనే మరి ఎర్ర నేలలు, ఇంకా బండ్లు మంచిగా కలిగిన ఇసుక నేలలు ఉంటే బాగా వండుతుంది అన్నట్టు.
అవునా అన్న, మరి ఈ నేల తయారీ విధానం ఎలా చేస్తారు?
దిక్కులు వేసుకోవాలిరా మంచిగా. అది ఎట్లా అంటే, ఓ 10 టన్నుల పశువుల ఎరువు ఉంటది కదా, అది మంచిగా వేసుకొని చేసుకోవాలి. దుక్కులు బాగా చేసుకున్నాక చదును మంచిగా అయినాక బోధనాగులతో 60 సెంటీమీటర్లు ఎడంతో మనం వేసుకోవాలి.
అన్నా మరి ఈ సెప్టెంబర్ నెల అయిపోతుంది కదా, వేసుకోవచ్చా మరి పంటని?
యాసంగి కాలం అంటే ఇంకా మనం అక్టోబరు నవంబరు ఇప్పుడే వేసుకుంటాం కదరా. ఇక దుక్కి తయారు చేసుకో, దుక్కి తయారు చేసుకున్నాక ఈ నెలనో వచ్చే నెలనో వేసుకోవచ్చు.
అవునా అన్న, ఇంకా మంచిదే మరి, అట్లనే వేసుకుందాం.
అవునరా, మరి ఇంట్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఏ మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నావు?
నేనైతే స్వీట్ కార్న్ వేద్దాం అనుకుంటున్నా అన్న. మరి
అరే, నేను కూడా అదే వేద్దాం అనుకుంటున్నారా, అందుకే ఇంకా ఎకరానికి 4 కిలోలు చెప్పున తెప్పించిన ఇత్తనాలు.
మరి ఎంత దూరంలో నాటుకోవాలన్నా?
దీనికైతే వరసకు 60 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, చెట్ల మధ్యలేమో 20 సెంటీమీటర్లు.
దుక్కి తయారు చేసి విత్తనాలు విత్తిన మరికొన్ని రోజుల తర్వాత మన రైతన్నల మధ్య సంభాషణ విందాం.
ఏమ్రా సురేష, పంట ఎట్లుంది?
ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందన్నా.
అవును, మరి ఎరువులు ఏమేమి వేస్తుంది?
మొన్న నువ్వు చెప్పినట్టే 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం వేసిన అన్నా.
ఆ మంచి పనిరా. మరి నీళ్లు కావాల్సినంత పెడుతున్నావా?
ఆ అన్నా పెడుతున్నా, ఇది మొన్న డ్రిప్ పద్ధతి పెట్టినా అన్నా.
ఆ మంచిదిరా, ఇట్లా అయితే మొక్క మొక్కకు కూడా కావాల్సిన నీళ్లు మంచి అందుబాటులో ఉంటుంది.
ఆ అవునన్నా. అన్నా సరే మరి ఉంటా నేను, పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయే యాలైతుంది.
సరేరా, నేను కూడా ఉంటా మరి.
మరికొన్ని రోజుల తర్వాత ఇద్దరు రైతన్నల మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ మనం ఇప్పుడు విందాం.
హలో అన్నా.
ఆహారా చెప్పురా, ఏమైంది ఇంత హఠాత్తుగా ఫోన్ వచ్చింది నాకు?
అన్నా నా పంటకైతే ఏమో అవుతుంది.
నన్ను నాగం చేయకు, ఏమైందో చెప్పు.
అన్నా మొక్కల్లో ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది, మువ్వ పైకి ఎదవడం లేదన్నా, అక్కడనే ఆకుల వరుసగా రంధ్రాలు ఏర్పడుతున్నాయి.
అవునారా, నేను కూడా ఇగో ఈ సాయంత్రం పూట జర పనులన్నీ అయినాక వచ్చి నీతో నీ ముచ్చట గురించే మాట్లాడదాం అనుకున్నా, ఈ లోపల నువ్వే ఫోన్ చేసినావు.
అవునా అన్నా, మన పంట పరిస్థితి ఏందన్నా మరి?
నువ్వు ఆగురా, ఆగం కాకు, దీని గురించి నేను ఏదో ఒకటి అనుకుంటాను జరా.
సరే అన్నా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా
ఇట్లా ధైర్యం చెప్పిన రమేష్ అన్నకి కూడా పంట గురించి చింత ఎక్కువైంది. ఈ చింతలో పంటను గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ మనం ఇప్పుడు విందాం. ఏమయ్యో ఇదేనా రావడం? రా మరి తిన్నాం, ఆకలైతుంది. ఏందయ్యా ఉల్కి పలుకు లేదు, ఏంది అట్లా బీరకపోతున్నావు?
ఏం లేదే, అన్నీ మంచి అవుతున్నాయి అన్న సమయానికి పంటకేమో అవుతుందని దిగులు ఎక్కువైతుంది.
ఏమైందయ్యా, మన పంట మంచిగానే ఉంటుంది కానీ నువ్వన్నీ అలా ఊహించుకోకు, ముందురా బువ్వ తిందాం.
సరేలేవే తిందాం పాయగా.
చిన్నాడు, ఒరే చిన్నాడు రారా బువ్వ తిందాం.
వస్తున్నా అమ్మా. అమ్మా ఏందే ఊకే నువ్వు సీరియల్ సీరియల్ అంటావు, గా రిమోట్ ఇట్లా ఇవ్వు.
2 నిమిషాలు ఆగు బిడ్డ, ఈ సీరియల్ అయిపోతుంది.
అబ్బా నువ్వు నీ సీరియల్ గొడవ, ఊకే ఇటు ఇవ్వమ్మా.
రమేష్ కొడుకు వాళ్ళమ్మ చేతిలో నుండి రిమోట్ని తీసుకుని ఛానల్ను మారుస్తూ ఉండగా హఠాత్తుగా వచ్చిన అడ్వర్టైజ్మెంట్ని మనం ఇప్పుడు విందాం. ఏంది రైతన్నా, పంట గురించి దిగులు చెందుతున్నావా? అయితే మనకు కేసీసీ ఉండగా మనకెందుకు దిగులు దండగా? అన్ని రకాల పురుగుల నివారణకు, తెగుళ్ళ నివారణకు, పంట సాగుకు యాజమాన్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నా
నేడే సంప్రదించండి మన దగ్గరలో ఉన్న కిషాన్ కాల్ సెంటర్ను.
అడ్వర్టైజ్మెంట్ను విన్న రమేష్ వెంటనే ఈ విషయాన్ని సురేష్కి తెలియజేస్తుండగా జరిగిన సంభాషణ మనం విందాం.
హలో సురేషా.
ఆ అన్నా చెప్పు.
అరే ఇప్పుడే టీవీలో ఏదో కిషాన్ కాల్ సెంటర్ అన్న అడ్వర్టైజ్మెంట్ చూసినారా?
అవునా అన్నా, అసలు కిషాన్ కాల్ సెంటర్ అంటే ఏంది? దీని గురించి నాకు అసలు ఏం తెలియదుగా.
ఇందులో పెద్ద పెద్ద సాధు సాధిన వాళ్ళు ఉంటారంటారా? మళ్ళీ ఏ చదువు కాదు, మన వ్యవసాయం గురించే చదివిన వాళ్ళంట.
అవునా, దీనివల్ల మనకేం ఉపయోగం అన్నా? వాళ్ళని పోయేమన్నా కలవాలా ఏంది?
అరే కాదురా, వీళ్ళకి మనం ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చంట. వ్యవసాయం గురించి ఎలాంటి సందేహాలున్నా, సహాయాలున్నా, లేకపోతే ఇంకేమైనా కావాలన్నా వీళ్ళకి అడగచ్చంట, ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి.
అవునా అన్నా.
ఇంతే కాదురా, ఏమైనా కష్టంగా మరీ కష్టంగా సందేహాలు ఏమైనా ఉన్నా అని 3 రోజుల లోపల మనకి ఇచ్చేస్తారంట, ఏం చేయాలి ఎట్లా చేయాలని.
అన్నా
చెప్పురా, ఎట్లుంది మళ్ళా పంట పరిస్థితి ఇప్పుడు?
ఏందో అన్నా, అంతా కేసీసీ వాళ్ళు అందించిన సూచనలతో నా పంటను కాపాడుకున్నా, కానీ అంత బాగున్న సమయానికి ఈ కత్తెర పురుగు ఇంకా అలానే ఉన్నట్టు అనిపిస్తుందన్నా.
అవునారా, నాకైతే తగ్గిందిరా మరి పంటల. సరే అయితే ఈరోజు మళ్ళీ ఒకసారి ఫోన్ కలుపుదాం వాళ్ళకి, ఇంకేమైనా సూచనలు అందిస్తారేమో చూద్దాం.
సరే అన్న.
సురేష్ మరియు రమేష్ ఫోన్లో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఇప్పుడు విందాం.
నమస్తే మేడం గారు.
నమస్తే అండి, చెప్పండి.
గత కొన్ని రోజుల ముందు నా పంటలో ఉన్న సమస్య మీకు వివరించాం కదా, మీరు కొన్ని సలహాలు ఇచ్చినారు, కానీ దాన్ని ఉద్ధృత ఇంకా పోట్లేదమ్మా.
అవునా, సరే మరి మీరు లైన్లో ఉండండి, మీ కాల్ని నేను మా పై అధికారికి కలుపుతాను, వాళ్ళు మీకు ఇంకా వివరంగా సమాచారాన్ని అందిస్తారు.
సరే అమ్మా.
కేసీసీ అధికారి పై అధికారికి ఫోన్ కలిపినప్పుడు సురేష్ మరియు రమేష్లతో పై అధికారి మాట్లాడుతున్న మాటలు.
నమస్తే సురేష్ గారు, మీ సమస్య ఏంటో మాకు తెలుసు, ఒక్కసారి కోరాజిన్ కొట్టి చూడండి, దీనిని 0.4 ml ఒక లీటర్లో నీటిలో కలిపి పిచికారీ చేయండి, దీంతో కత్తెర పురుగును తొలగించవచ్చు.
గత వారం మొదటి ప్రశ్న,
పెసరా మినుము పంటకు కావలసిన విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 6-8 కిలోలు, ఆప్షన్ బి 8-10 కిలోలు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ 6-8 కిలోలు. రెండవ ప్రశ్న, ఈ పంటల్లో వచ్చే పల్లాకు తెగులు అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ను వ్యాప్తి చెందించే పురుగు ఏది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగులు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ తెల్లదోమ.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, కామారెడ్డి నుండి ఎస్కే అర్మాన్ అలీ, రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, హైదరాబాద్ నుండి బాబా, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, మణికొండ హైదరాబాద్ నుండి ఝాన్సీ కర్రీ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు ఖమ్మం నుండి బి నాగులు, జి స్వర్ణ.
మొదటి ప్రశ్న, హైడ్రోపోనిక్ సాగును ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ సేంద్రియ సాగు, ఆప్షన్ బి జల సాగు.
ప్రశ్న మరోసారి,
హైడ్రోపోనిక్ సాగును ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ సేంద్రియ సాగు, ఆప్షన్ బి జల సాగు. రెండవ ప్రశ్న,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రిలీజ్ చేసిన మొక్కజొన్న రకాలు, ఆప్షన్ ఏ DHM-117, ఆప్షన్ బి DHM-141.
ప్రశ్న మరోసారి,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రిలీజ్ చేసిన మొక్కజొన్న రకాలు, ఆప్షన్ ఏ DHM-117, ఆప్షన్ బి DHM-141.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ,
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.